ప్రభునామానికి స్తోత్రం. ప్రభు నందు ప్రియులారా, ప్రభునామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ టెలికాన్ఫరెన్స్ లో దేవుని వాక్యం వింటూ ప్రార్థన చేసుకోవడానికి, దేవుని వాక్యం వినడానికి మీరు కనపరిచిన ఈ ఆసక్తిని బట్టి నేను ప్రభువుని మనసారా స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రియులు నన్ను కూడా ఈ కాన్ఫరెన్స్ కు ఆహ్వానించి మీకు దేవుని వాక్యం చెప్పే ఈ గొప్ప పనిని నాకు వారు అనుగ్రహించారు. వారికి నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మీరు పాడి ప్రభువును స్తుతించారు, ప్రార్థించారు. మరి కొద్ది నిమిషాలు కొన్ని అవసరమైన విషయాలు దేవుని వాక్యంలో నుంచి మనం విందాం. చదువుకున్నటువంటి ఆ భాగాన్ని దయతో మీరు తెరిచి ఉంచి ప్రార్థనా పూర్వకంగా ఆ వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. మరి సహోదరి దైవజనరాలు ప్రార్థించారు అమ్మ, తరమరో మారు దేవుని సేవకునిగా నేను ప్రార్థించి వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళతాను. కళ్ళు వచ్చండి, కళ్ళు కలిసి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమపూర్ణుడైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు. మా ప్రియులు ఆయా ప్రాంతాల్లో నీ కొరకు బ్రతుకుతున్న వారు నిన్నును, నీ వాక్యాన్ని, పరిశుద్ధుల సావాసాన్ని, నీ సేవను ప్రేమించిన వారు ప్రభువా, నీ మాటలు వినేందుకు వారు కలిగి ఉన్న ఈ మంచి ఏర్పాట్ల కొరకై మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ నీ సేవకునిగా నీ పక్షంగా కొన్ని మాటలు మా ప్రియులందరికీ అందించేదానికి మీరు నాకు ఇచ్చిన ఈ కృపా తరుణం కొరకై మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ వాక్యం వింటున్న మా ప్రియులందరూ కూడా శ్రద్ధతో నీ మాటలు ఆలకించి అన్వయించుకొని నీ వాక్యమును అభ్యసించడానికి కావలసిన కృపను మీరే ప్రసాదిస్తారు అని మమ్మల్ని మేము, నన్ను నేను నీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి ఆరాధించి మీకు ప్రార్థిస్తున్నాము మా పరలోకపు ప్రియమైన తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు నందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ నాలుగు వచనాల సారాంశంలోనికి మనం వెళ్ళే ముందు ఒక మాట నేను మీతో చెప్పగోరుతా ఉన్నాను. ఈ భూమి మీద దేవుని యొక్క పరిశుద్ధ నామం అది అవమానమవుతున్న ప్రతిసారి, అది అపరిశుద్ధమవుతున్న ప్రతిసారి, తన యొక్క సంకల్పాల కొరకు పనిచేసేటువంటి వ్యక్తుల కొరకు దేవుడు వెతుకుతూ ఉంటాడు. ఆ వ్యక్తులు దేవునికి అందుబాటులోనికి వచ్చినప్పుడు దేవుడు వారిని తన చేతుల్లోనే తీసుకొని ఎక్కడైతే తన నామాన్ని ఈ మనుషులు అపిత్రపరుస్తున్నారో, తన పరిశుద్ధ నామమునకు దోషణ తీసుకుని వస్తున్నారో, ఆ స్థలమునో దేవుడు తన పరిశుద్ధ నామాన్ని బహుబలముగా హెచ్చించుకుంటాడు. అందుకొరకు దేవునికి కావలసింది మనుషులు అనేటువంటి మాట గమనించాలి. అందుకనే ఒక దైవజనుడు ఇలా అన్నాడు, మనుషులమైన మనం దేవుడు లేకుండా ఏమీ చేయలేము, దేవుడు కూడా మనుషులు లేకుండా ఏమీ చేయడు, చెయ్యలేడు కాదు చేయడు. ఆయన ఏదైనా చేయగల సర్వశక్తి గల దేవుడై, కానీ తన కార్యాలు ఈ భూమి మీద చేయడానికి దేవునికి మనుషులు కావాలి. ఆ మనుషుల కొరకు ఆయన వెతుకుతూనే ఉంటాడు. ఆ మనుషులు దొరికిన తర్వాత వారిని తన చేతుల్లో తీసుకుని వారిని బలపరిచి వారిని వాడుకొని తన పరిశుద్ధ నామానికి ఆయన మహిమ తెచ్చుకుంటారు. కాబట్టి ప్రియులారా, ఆది నుంచి నేటి వరకు కూడా ఏదేని తోటలో ఆదామా ఎక్కడున్నావు అనే ప్రశ్నతో దేవుడు మొదలుపెట్టిన వెతుకులాట నేడు మన వరకు దేవుని వెతుకులాట ఉంది అనే విషయాన్ని మనం మొదటగా గమనించాలి. ప్రస్తుతం కూడా దేవుని యొక్క నామం అది దూషించబడుతున్న, దేవుని యొక్క పవిత్రమైనటువంటి నామం అపవిత్రం చేస్తున్నటువంటి దుష్ట దినాల్లో మనం బ్రతుకుతున్నాము. ఇలాంటి రోజుల్లో మనము దేవునికి అందుబాటులోనికి వస్తే, ఆయనకు మనం దొరికితే ఖచ్చితంగా ఆయన మనలను ఉపయోగించుకుని మన ద్వారా ఆయన సంకల్పాలను ఆయన నెరవేర్చుకుంటాడు అనే మాట ముమ్మాటికి నిజం. కనుక ఈ సత్యాన్ని మీ మనసులో ఉంచండి. దేవుడు యొక్క కార్యాలు ఈ భూమి మీద జరగడానికి దేవునికి మనుషుల అవసరం ఉంది అనేది ఈ పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తున్నటువంటి ఒక వాస్తవం. ఈ వాస్తవాన్ని మీరు అట్లనే మనసులో ఉంచుకుని ఇప్పుడు వినండి. మనం చదివినటువంటి ఈ 4 వచనాల్లో ఒక చారిత్రాత్మక సంఘటన ఉంది. ఆ సంఘటనలో ఎరుకో అనేటువంటి ప్రాంతం, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యా చూడటానికి పట్టణం రమ్యమైనదిగా మీకు కనబడుతుంది, కానీ నీళ్లు మంచివి కావు, ఆ కారణం చేత భూమి నిస్సారమైపోతుంది, ఈ ప్రాంతాన్ని మీరు ఎట్లయినా స్వస్థపరచాలి అని దైవజనుడైన ఎలీషా దగ్గరకు వారు వచ్చారు. అప్పుడు దేవుని సేవకుడు ఇట్లన్నాడు, మీరు కొత్త కొండ తీసుకున్నారండి, దాని నిండా ఉప్పు దింపుకొని రండి అని చెప్పాడు. వారు అట్లనే చేశారు. అప్పుడు దేవుని సేవకుడైన ఎలీషా ఆ కొత్త కుండలో ఉన్న ఉప్పుని నీటి ఓటల దగ్గరకు వెళ్ళి వేయగా ఆ నీరు స్వస్థత నొందింది, నీరు మారిపోయింది, కనుక దేశానికి స్వస్థత వచ్చింది. కనుక ఇది అక్కడ జరిగినటువంటి స్టోరీ, సంఘటన. అందులోంచి కొన్ని మనం ఆత్మ సంబంధమైన పాఠాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎరుకో పట్టణం నిజానికి అది శపించబడినటువంటి పట్టణం, కానీ ఆ పట్టణంలో ఉన్న మనుషులు మాత్రం యోగ్యులు. వారిని ఎందుకు నేను యోగ్యులని అన్నానో అది తర్వాత చెప్తాను, కానీ ఈ పట్టణం శపించబడింది అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, యెహోషువ గ్రంథం 6:26 దైవజనుడైన యెహోషువ ఇలాగన్నాడు, ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ పూనుకునునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును, వాడు తన పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులు నిలవబెట్టగా వాని కనిష్ట కుమారుడు చచ్చును అని దైవజనుడైన యెహోషువ ఆ పట్టణం మీద ఒక శాపాన్ని ఆయన ప్రకటించారు. ప్రియులారా, ఆయన ప్రకటించినటువంటి ఆ శాపపు మాట అదేదో ఆకటాయిగా తీసుకోవడానికి కాదు సుమా, ఆయన చెప్పారు. మరి దాన్ని కొంచెం తేలిగ్గా తీసుకుని నిర్లక్ష్యంగా ఇచ్చినటువంటి వారు దాని పర్యవసానాన్ని వారు కొయ్యవలసి వచ్చింది. దానికి రుజువులు మనం ప్రియులారా లేఖనాల్లో మనం చూస్తాం. నేను మాట ఎందుకు చెప్పాను అంటే చూడండి, రాజుల 1:16:34 అతని దినములలో బేతీలేయుడైన ఈయేలు ఎరుకో పట్టణమును కట్టించెను, అతడు దాని పునాది వేయగా అభిరాము అను తన జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను, దాని గవులను నిలవనెత్తగా సెగుబు అను తన కనిష్టపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున సంభవించను అని రాసి ఉంది. అంటే దేవుని సేవకుడు ద్వారా చెప్పబడినటువంటి ఆ మాట అది తూచా తప్పకుండా నెరవేర్పుకు వచ్చింది, అది ముందు మనకు తెలియాలి. కనుక ఎరుకో పట్టణం అది శాపగ్రస్తమైన పట్టణం, మరి అది నిజంగా 100 రూపాయలు నిజం అనే మాట మనకు రుజువుల్లో కూడా మనకు కనబడింది. అయితే ఈ ఎరుకో పట్టణం ఉండేటువంటి ప్రజలైతే యోగ్యులు అని ఎందుకు మనం చెప్పవలసి వచ్చిందంటే, ఆ పట్టణానికి ఉన్న సమస్యను వారు గుర్తెరిగారు. సమస్యను గుర్తించిన తర్వాత పరిష్కారం ఎవరి దగ్గర దొరుకుతుందో ఆయన దగ్గరకే వచ్చారు. తీరా వచ్చిన తర్వాత సమస్యను ఏమీ దాచుకోకుండా ప్రియులరం ఉన్నది ఉన్నట్టుగా సమస్యను చెప్పారు. ఇది ఎరుకో ప్రజల యొక్క యోగ్యమైన జీవితం. ఒకటి, సమస్యను గుర్తించడం, సమస్య పరిష్కారం ఎక్కడుందో ఎరగడం, అలాగనే పరిష్కరించే వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు తాపరము లేకుండా సమస్యను పట్టబయలు చేయటం. ఈ మూడు చాలా మంచి లక్షణాలే. అందుకనే ఎరుకో పట్టణం అది శపించబడిన పట్టణం అయినా ఎరుకో ప్రాంత వాసులు యోగ్యులు అని మనం అనుకోవలసి ఉంది. ఇప్పుడు మన వరకు తీసుకుని వద్దాం ప్రియులారా. ఈ ప్రపంచం మన భారతదేశం చూడడానికి చాలా రమ్యమైనవిగా కనబడుతున్నాయి, కానీ ఎక్కడ కూడా నీళ్లు మంచివి కాదు. నీళ్లు అంటే బైబిల్ భాషలో అర్థం చినములు అని అర్థం. కనుక ప్రపంచము చాలా చూడడానికి రమ్యంగానే ఉంది, భారతదేశం కూడా చూడడానికి చాలా రమ్యంగానే ఉంది, కానీ మనుషులు మంచి వాళ్ళు కాదు. ఆ కారణం చేత దేశము ప్రపంచం ఇప్పుడు ఎంతో అస్వస్థతతో ఉంది అని నేను మీకు వేరుగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కనుక ప్రియమైన స్నేహితులారా గమనించండి, కనుక ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వినండి చాలా జాగ్రత్తగా. పట్టణం అది శపించబడిన పట్టణమైన ప్రజలు మాత్రం యోగ్యులు అన్నారికి అదే కారణం. కనుక ప్రియమైన స్నేహితులారా గమనించండి, ఈరోజు భారతదేశం ఈ ప్రపంచం ఇవి కూడా చాలా రమ్యమైనవే, కానీ ఈ మనుషులు మంచి వాళ్ళు కాదు. ఆ కారణం చేతనే ఇటు ప్రపంచం ఇటు భారతదేశం కూడా ఎంతో అస్వస్థతతో ఉంది అనే మాట అది నూటికి నూరు పాలు నిజం. అయితే దేవుని కొరకు యోగ్యులైన సేవకులు సేవకురాండ్రు దేశానికి ప్రపంచానికి ఉన్న సమస్యను గుర్తెరిగి దాన్ని పరిష్కరించగలిగినటువంటి దేవుని యొక్కకు చేరి వారి సమస్యను తూచా తప్పకుండా దేవుని పాదాల దగ్గర పెట్టి అడిగే వాళ్ళు అవసరం. అలాంటి యోగ్యులే దేవునికి దొరకడం లేదు అనే మాట అది నిజం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వెతుకునాట ఆనాటి నుంచి నేటి వరకు ఎలా ఉందో నేడు కూడా ఆయన పరిష్కారం చేసి మనుషుల కొరకు వెతుకుతున్నాడు, యోగ్యులైన వారి కొరకు వెతుకుతున్నాడు, వారు దొరకడం లేదు. అయితే ప్రియులారా ఇప్పుడు మన దేశం చూడడానికి చాలా బాగుంది, ప్రపంచం చూడడానికి చాలా బాగుంది, మనుషులు మంచివారుగా లేరు, అందుచేత దేశము ఈ ప్రపంచము అస్వస్థతతో ఉంది అని చెప్పుకున్నాం కదా. ఏమి అస్వస్థత ఈ దేశానికి ప్రపంచానికి ఉందో ఒక రెండు మాటలు నాకు జ్ఞాపకం చేస్తాను. వీళ్ళ ప్రపంచము అలాగనే మన దేశం కూడా భయంకరమైనటువంటి అవినీతుల చేత అవి అస్వస్థతకు లోనయ్యాయి. ఏమి అవినీతులు చెప్తాను వినండి. మొదట అవినీతి అది నైతిక అవినీతి. ఈ రోజున నైతిక విలువలు ఈ దేశంలోనూ లేవు, ఈ ప్రపంచంలోనూ లేవు. ఈ రోజున వరస లేకపోతే వయసు దేనితో కూడా నిమిత్తం లేకుండా ఒక పురుషుడు స్త్రీతో, ఒక స్త్రీ ఒక పురుషునితో, అలాగనే స్త్రీ స్త్రీతో, పురుషుడు పురుషుడితో స్వాభావిక విరుద్ధమైనటువంటి పాపాలను చేస్తూ ఎంతో నైతికమైనటువంటి అవినీతిని కలిగిన ప్రజలుగా అటు ప్రపంచంలోనూ ఇటు మన దేశంలో కూడా ప్రజలు ఉన్నారు అనే మాట నిజం కాదంటారా చెప్పండి. కనుక ప్రపంచం చూడడానికి రమ్యమైంది, భారతదేశం కూడా చూడడానికి చాలా రమ్యమైంది, కానీ ప్రజలు మంచి వాళ్ళు కాదు. వీళ్ళ దగ్గర నైతిక అవినీతి ఉంది, నైతిక విలువలు లోపించిన ఇది ఒక కారణం. రెండవ కారణం ఏమిటి అంటే వీళ్ళ సాంఘిక అవినీతి. ఇది కూడా ఈ దేశంలో ప్రపంచంలో చాలా అధికంగా ఉంది. మరి ముఖ్యంగా మన దేశంలో అయితే దాని యొక్క తీవ్రత కొంచెం ఎక్కువనే చెప్పాలి. సాంఘిక అవినీతి అంటే వినండి ప్రియులార, కులతత్వం. ప్రియులార ఒక కులం మనిషి మరో కులం మనిషితో కలిసి ఉండలేకపోవడం, ఇది సాంఘిక పరమైనటువంటి అవినీతి కాదా? ఇవాడ కులము సైతాను వల్ల ఈ ప్రపంచంలోకి వచ్చిన వ్యవస్థ, అది దేవుని వల్ల వచ్చిందైతే కాదు కదా. కానీ ప్రియులార దాన్ని పెంచి పోషిస్తున్నారు నేటి మనుషులు. ఒకటి కులతత్వం అయితే రెండవది వరకట్నం. ఈ రోజున ప్రియమైన స్నేహితులారా చాలా పత్తి మాటలు చెప్పే వాళ్ళు కూడా వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుర్లు పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఎంత బాగా రాజీ పడిపోయి కట్నాలుగా కక్కుర్తి పడేటువంటి సేవకులు సేవకురాండ్రు నేటి వారి క్రైస్తవ సమాజంలో లేకపోలేదు మీరు చెప్పండి. కనుక వీరి ప్రియులారా మరి వరకట్నం అని సాంఘిక దురాచారం కలిగిన మనం ఏం బాగున్నామని అనుకోవాలి చెప్పండి. దీనితో పాటు ప్రియుల భయంకరమైనటువంటి లంచగుండితనం మన దేశంలో ప్రపంచ దేశాల్లో కూడా లంచం లేకుండా ఏ పని కూడా జరగదు. అలాంటి భయంకరమైనటువంటి అవినీతిని బట్టి ఈ దేశంలో ఉన్న మనుషులు మంచి వాళ్ళుగా లేరు. ఈ రెండింటితో పాటు ప్రియులారా, అది రాజకీయ పరమైనటువంటి అవినీతి, అది కూడా చాలా బలంగానే పనిచేస్తుంది. ఈ రోజున మన దేశంలో ప్రియులారా, అలాగే ప్రపంచ దేశాల్లో ఏ రాజకీయ నాయకుడు నీతి కలిగినటువంటి వాడుగా ప్రియులారా తన పాలనిస్తున్నాడు మీరు చెప్పండి? ప్రతి వాడు అవినీతి పరుడే. వాడు బాగుండాలి, వాడి పిల్లలు బాగుండాలి, కనుక స్వార్థంతో ప్రజాధనాన్ని వారు తినేస్తూ సోటి మనుషులకు సరైన పరిచర్యలు అందించినటువంటి భయంకరమైన దుర్మార్గులుగా నేటి రాజకీయ నాయకులు లేరంటారా చెప్పండి? ఇది మన దేశం కొరకు వచ్చేసరికి 100కి 100 పాళ్ళు అలానే జరుగుతుంది అని మనమే గుర్తెరగలుగుతాం. కనుక ఒకవైపు నైతిక అవినీతి, మరోవైపు సాంఘిక అవినీతి, మరోవైపు రాజకీయ అవినీతి ఉంటే ఇవి చాలవు అన్నట్టుగా మన దేశంలో ఆధ్యాత్మిక అవినీతి కూడా అధికంగానే ఉంది. ఆత్మ సంబంధమైన గురువులు దేవుని యొక్క ప్రజలను దేవుని తట్టు తిప్పవలసిందే పోయి మతోన్మాదాన్ని మనుషులకు నేర్పి మనిషి మరో మనిషికి కీడు చేసేలాగా ప్రియులారా ప్రయత్నాలు జరిగిస్తా ఉన్నారు. కనుక వినండి ప్రియులారా, ఇందాక నేను జ్ఞాపకం చేశాను, ఈ పట్టణం చూడడానికి రమ్యముగా కనబడుచున్నది కాని నీళ్లు మంచివి కాదు అని వారు ఎట్లా చెప్పారు? ఈ ప్రపంచము మా దేశం అది చూడడానికి చాలా రమ్యంగా ఉన్నాయి కాని ప్రజలు మంచివారు కాదు. ఆ కారణం చేత దేశము ఎంతో అస్వస్థతకు లోనయ్యింది. కనుక దేశము ఈ ప్రపంచానికి హీలింగ్ స్వస్థత కావాలి. ఆ రోజున ఎరుకు అస్వస్థతలు ఉంటే ప్రియమైన మిత్రులారా గమనించండి, వారిని పరిష్కారం చేయడానికి దైవజనుడైన ఎలీషా ఉపయోగపడ్డాడు. ఈ రోజున మన దేశం అలా ప్రపంచం అస్వస్థత ఉంటే దీన్ని బాగు చేయడానికి కూడా ఎలీషా లాంటి దేవుని బిడ్డలు దేవుని కొరకు లేవాలి. నా సందేశం అదే ఈ ఉదయకాల సమయంలో. ముందు మన దేశం మన ప్రపంచం యొక్క పరిస్థితిని మీతో చెప్పాను, దాన్ని పరిష్కరించేటువంటి వీళ్ళ ఎలీషాను వచ్చి చెబుతూ ఎలీషా ఆ ప్రాంతాన్ని అంత అద్భుతంగా స్వస్థతను చేకూర్చడానికి గల కారణాలు చెప్తాను. ప్రియులార అలాంటి బలాలే, అలాంటి ప్రియులార శక్తే దేవుని పిల్లలంగా ఈరోజు మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఎలీషా జీవితాన్ని చూపిస్తాను, మన జీవితాన్ని కూడా నేను పోల్చి మీతో మాట్లాడ కోరుతా ఉన్నాను. రండి మొదటి సంగతి చూపిస్తాను. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8-9 వచనాలు. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అత్యంత గనురాలైన ఒక స్త్రీ భోజనముగా రమ్మని అతని బలవంతము చేశాను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంత భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన ఎంతకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అంది. ఎలీషాను గురించి ఈయనిస్తున్న సాక్ష్యం చూడండి, భక్తి గల దైవజనుడు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎరుకోను స్వస్థత పరచడానికి దేవుని చేతిలో వాడబడినటువంటి వాడు భక్తి గల దైవజనుడు. ఈ భక్తి గల దైవజనుడు అనే మాట చెప్పిన ఆమె సాధారణ వ్యక్తి అయితే కాదు. తన ఇంటి మీద ఒక గది కట్టే సేవకునికి ఇద్దాము అనుకుంది అంటే ఆమె సంపన్నురాలు అని మనం చెప్పచ్చు. తర్వాత ఒక దేవుని సేవకుని యొక్క అక్కడ తీర్చుదాము అని చెప్పి ఆమె అన్ని ఏర్పాట్లు చేయకూరింది అని అంటే వినండి, ఆమెలో కొంత ఆత్మ సంబంధమైన విలువలు కూడా ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు. ఆమె ఆస్తిపరురాలు మాత్రమే కాదు, ఆత్మీయురాలు కూడాను. సరే ఆమె ఏమి చేయదలిచిన తన భర్త దగ్గరకు వచ్చి ఇలా చెప్పుకుంటా ఉంది, అయ్యా మన యొక్కకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, ఆయన కొరకు ఏర్పాట్లు చేస్తాము అంది. అంటే ఆమె భర్తతో సంప్రదించే ఒక మంచి కుటుంబ జీవితపు విలువలు కలిగిన ఒక సోదరిగా ఆమెను మనం చూడొచ్చు. ఆర్థికంగా బాగుంది, అలాగనే ఆత్మీయంగా చాలా బాగుంది, అలాగనే ప్రియులార కుటుంబ జీవిత విలువలు కూడా చాలా బాగా కలిగి ఉంది. ఒక అనాకారి మనిషి, ఏమీ కాని మనిషి అనే మాట అయితే పెద్ద పట్టించుకోనక్కర్లేదేమో, కానీ ప్రియులారా ఈమె మూడు విషయాలలో యోగ్యరాలు. అందుకనే పరిశుద్ధాత్మ ఆమెకు గనురాలు అనేటువంటి పేరు ఇచ్చాడు. కానీ ప్రస్తుత సాక్ష్యం ఏమైనా తెలుసా? ఈ ఎలీష భక్తి గల దైవజనుడని. ఎరుకో స్వస్థత పొందడానికి దేవుని చేతిలో వాడబడిన వాడు భక్తి గల దైవజనుడు. ఈ రోజున దేశం, ఈ రోజున ప్రపంచం ఎంతో అస్వస్థతగా ఉంది. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో భక్తి గల దేవు సేవకులు, భక్తి గల దైవజనులు లేవాలి. ఆనాడే ఈ దేశానికి, ప్రపంచానికి ఒక స్వస్థత అనేది వస్తుంది ప్రియులారా. సరే, మేము భక్తి చేస్తున్నాం కదండి, చర్చికి వెళ్తుంటాము, పాటలు పాడుతుంటాము, కానుక పెడుతుంటాము, వాక్యం చెప్తుంటాము, ప్రార్థనలు చేస్తుంటాము, మేము భక్తి పురులమే అని అనుకునే అవకాశం మన దగ్గర ఉంది. భక్తి లేకపోతే వినండి, ఈ టెలికాన్ఫరెన్స్ లో కొంత సమయాన్ని వెచ్చించి వాక్యం వినాలని మీరెందుకు అనుకుంటారు? కనుక ప్రియమైన మిత్రులారా, గమనించండి, భక్తి మనకుంది. నేను కాదని చెప్పడం లేదు, కానీ అది సరైన భక్తేనా అన్నది ప్రశ్న. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. సరైన భక్తికి నిర్వచనం ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. ప్రియులారా, సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి పరిచర్యను ఆరంభించిన విలియం బూత్ అనేటువంటి ఒక ఆయన దగ్గర పరిచారకుడుగా ఉన్నటువంటి ఒక ఆయన చెప్పినటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, విలియం బూత్ ఏమన్నాడు అంటే, అతని దగ్గర ఉన్న పరిచారకుడు, ఆయన పేరు శామ్యుయెల్ లోగాన్, ఆయన ఏమంటాడు అంటే, భక్తి అంటే నాలుగు అనుభవాలు గుండా వెళ్ళాలట. అందులో ఏది లేకపోయినా భక్తి ఉన్నట్టు కానే కాదు. సరే, అందులో మొదటి సంగతి ఏమన్నాడంటే, దేవుని మీద ఆధారపడి బ్రతకటం అది భక్తిలో ఒక మెట్టు, అది పూర్తి భక్తి కాదు. రెండవ మాట, భక్తిలో రెండవ అడుగు దేవునిలో ఆనందించడం, ఇది చేతనవ్వాలి. కొన్నిసార్లు మనం దేవుడిచ్చిన వాటిలో ఆనందిస్తూ ఉంటాం, కానీ దేవునిలో ఆనందించడం మనకు చేతనవ్వదు. చూస్తున్నారా, దేవుని మీద ఆధారపడుట, దేవునిలో ఆనందించుట. మూడో మాట ఏంటో తెలుసా? దేవుని భక్తి. దేవుడు చూడండి, ఎవరి అధ్యాయం దగ్గర నుంచి మీరు అతని జీవితం అంతా మీరు పరిశోధన చెయ్యండి. ఈ నాలుగు అనుభూతులు అతని జీవితంలో స్పష్టంగా మనం చూడగలుగుతాం. ఈ రోజున చాలా మంది జీవితాలు మనం గమనిస్తే, వారు ఆచారంలో భక్తి పొరలే, నేను కాదనడం లేదు, కానీ ఆత్మ సంబంధంగా భక్తి పొరలేనా? ఈ నాలుగు అనుభవాలు వారి జీవితంలో చోటు చేసుకున్నాయా అని ఆలోచిస్తే కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంటుంది. కనుక వినండి, ఎరుకో స్వస్థత పొందడానికి ఉపయోగపడేటువంటి వాడు భక్తి గల దైవజనుడు. ఇది కరోనా వైరస్ లేక మరొక వైరస్, మరొక పెద్ద ప్రమాదమో, మొత్తానికి ప్రపంచానికి, దేశానికి ఇది అస్వస్థత వచ్చినప్పుడు ఇది బాగు చేయడానికి ప్రియమైన మిత్రులారా, ఖచ్చితంగా దేవునికి కావలసింది భక్తి గల దేవుని పిల్లలు. మన వల్ల ఏమవుతుంది అని మనం అనుకోవచ్చు. నిజమే, మనం ఈ సృష్టిలో అతి సామాన్యులం, ఈ దేశంలోనూ సామాన్యులమే, ఈ ప్రపంచంలోనూ కూడా సామాన్యులమే. కానీ దేవుడు ఎప్పుడూ కూడా సామాన్యులనే వాడుకుంటాడు, వారికి తన అసామాన్యమైన తన శక్తినిస్తాడు అనేది లేఖన సారాంశం. అయితే సామాన్యమైన నీవు, సామాన్యుడైన నేను ఈ నాలుగు అనుభవాల చేత భక్తి గల దేవుని బిడ్డలం కావలసిన అవసరత ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది మొదటి మాట. రెండో మాట చెప్తాను చూడండి, ఎలీష వలన ఈ పట్టణం స్వస్థత పొందడానికి రెండవ కారణం చెప్తాను చూడండి. రాజులు రెండవ గ్రంథం మూడవ అధ్యాయంలో ఈ కొరకు చదువుతున్నది 11వ వచనం, యెహోషాపాతు, అతని ద్వారా మనము యెహోవా యొక్క విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటి ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఎలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా అని రాసి ఉంది. మిత్రులారా, ఈ వచనం మనకేమి నేర్పిస్తుంది అని అంటే, వినండి, ఇక్కడ కూడా ఒక సామాన్యుడు కాదు, రాజుగారి దగ్గర ఉన్న ఒక సేవకుడు, రాజుకు అందుబాటులో ఉన్న సేవకుడు అంటే అతను ఇన్నర్ సర్కిల్ సోల్జర్ అయి ఉంటాడు. అతను వినండి ప్రియులారా, రాజుగారికి సన్నిహితంగా ఉండేటువంటి సేవకుడు అయి ఉంటాడు. ఆయన అంటాడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాత కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు. ప్రియులారా, అక్కడ మీరు గమనిస్తే ఏలియాకు ఉపచారం చేసిన అని మాట రాసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలీషా ఎవరు అంటే, ఆయన భక్తిగల దైవజనుడు మాత్రమే కాదు, ఆయన పరిచారకుడు వంటి వాడు అని లేఖనం చెప్తుంది. ప్రభు నందు ప్రియులారా, ఈ రోజున మన వలన దేవుని కార్యాలు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో, మన దేశంలో, ప్రపంచంలో మన వలన దైవ కార్యాలు జరగాలి అంటే ఈరోజు దేవుని కావాల్సింది పరిచారకుని మనసున్నవాడు. వింటున్నారా? ఈరోజు అదే మనకు లోపించింది. అజమాయిషి చేసే మనసు ఉంటుంది కానీ పరిచారకుని వంటి మనసు ఉండదు. మళ్ళీ మా ప్రభు ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. శిష్యుల పాదాలు కడిగే వరకు ఆయన పాదాల పట్టుకు ఉండిపోయాడు. వాళ్ళు భోజనాలు చేస్తుంటే, వారు భోజన పంక్తిలో కూర్చుంటే శిష్యులు ఆయన భోజనం వడ్డించేటువంటి పరిచారకుడని ప్రభుని గురించిన మాటలు చెప్తాము. కానీ ప్రభుని వెంబడించేటువంటి మనకు ఆ పరిచారకుడు వంటి మనసు వస్తుందా? ఇలా మిమ్మల్ని అడుగుతాను, నీకు అధికారం చలాయించాలని నీకు ఇష్టం ఎక్కువా, లేకపోతే ఎవరితోనైనా నువ్వు అధికారం చేత నడిపించబడ్డం నాకు ఇష్టమని అనిపిస్తుందా? ప్రియులారా వినండి, ఈరోజు దేవుని కావలసింది పరిచారకుని వంటి మనసు ఉన్నవాళ్ళు. వీళ్ళు లేని పని గొప్పలకు పోరు. ఎవరి మీద నేను అడ్వైస్ చేయడం కాదు, ఎవరైనా నన్ను అడ్వైస్ చేస్తే చాలా బాగుండును. నేను మనుషుల మీద ఏలుబడి చేయడం కాదు, నన్ను ఎవరు ఏనేటువంటి ఒక ఆధ్యాత్మిక నాయకుడు ఉంటే నాకు చాలా బాగుండును అని ఒక పరిచారకుని మనసుతో మనం బ్రతకగలుగుతాం. వినండి ప్రియమైన మిత్రులారా, ఈ రోజున దేశమునకు ప్రపంచానికి స్వస్థత కావాలి. అది ఎవరి వలన వస్తుంది అని అంటే, భక్తి గల దేవుని పిల్లల ద్వారా, పరిచారకుని వంటి మనసున్న దేవుని పిల్లల ద్వారా. మూడో సంగతి చెప్తాను చూడండి ప్రియులారా, మూడవ సంగతి ఏమిటి అంటే, అదే రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో చదువుతాను చూడండి 15వ వచనం. ఎరుకో దగ్గర నుండి కనిపెట్ట చెందిన ప్రవక్తల శిష్యులు అతను చూసి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతను ఎదుర్కొన పోయి అతని సాష్టాంగ నమస్కారం చేసిరి. గమనిస్తున్నారా, ఇప్పుడు ఎలీషా పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసే వాళ్ళు సాధారణ మనుషులేమి కాదు, వాళ్ళు ప్రవక్తల శిష్యులు. ఏలియా ఉన్నటువంటి రోజుల్లో తన ప్రవక్తల బడులు నడిపించేవాడు. ఇప్పుడు ఆ బడుల్లో వినండి, శిష్యులుగా పెరుగుతున్నటువంటి వారు ఇప్పుడు ఎలీషాను చూసి ఎలీషా దగ్గరకు వచ్చి, ఏలియా ఆత్మ ఇతని మీద ఉంది అని చెప్పి అతని పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేయడంలో వారు ఎలీషాను ఏమని గుర్తించారు అంటే, దేవుని ఆత్మ కలిగిన వాడు అని. ప్రియమైన మిత్రులారా, ఈ రోజున మరలా వినండి, ఎలీషా ఆ ప్రాంతాన్ని బాగు చేయడానికి కారణం దైవాత్మ కలిగిన వాడు. దైవజనుడు మాత్రమే కాదు, మంచి పరిచారకుడు మాత్రమే కాదు, ఆయన దైవాత్మ కలిగినటువంటి వాడు. ఈ రోజున మరల మనమున్న ప్రాంతాలు, మన సంఘాలు, ఈ ప్రాంతాల్లో దేవుని యొక్క స్వస్థత మనం చూడగలగాలి అంటే దేవునికి కావలసింది వినండి ప్రియమైన మిత్రులారా, దైవాత్మ కలిగినటువంటి వారు. ఇతరసి పత్రిక 1:13 ప్రకారం, గలతీయులకు రాసిన పత్రిక 3:2 ప్రకారం, ఎప్పుడైతే సువార్తను మనం విన్నామో, విని ఆ సువార్త యందు మనం విశ్వాసం ఉంచామో, అప్పుడే దేవుని ఆత్మను పొందిన వారము అదేమీ అనుమానించక్కర్లేదు. కానీ దేవుని ఆత్మను పొందిన మనం దేవుని ఆత్మ చేత నింపబడుతూనే బ్రతుకుతున్నామా? ఇలా చెప్తాను, అపొస్తలుల కార్యాలు 10:38 దైవత్వంతో నింపబడిన యేసు వినండి, మేలు చేయించూ ఆయన సంచరించాడట. మేలు చేస్తూ సంచరించాడు. వినండి, ఎఫెసీ పత్రిక 4:1 వినండి, అక్కడ అంటాడు, కాబట్టి సమాధానం మన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుని ఎందు శ్రద్ధ కలిగి ఉండండి అంటాడు. అంటే దైవాత్మ పొందినటువంటి వారు ఐకమత్య కొరకు ఆరాట పడతారన్నమాట. ప్రియులారా, ఈ రోజున దైవాత్మ కలిగినటువంటి వారిలాగా దేవునాత్మన పొందుంటాం, అందులో అనుమానం లేదు. కానీ దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన మనిషికి ఏ లక్షణాలు అయితే ఉంటాయో అవి మన జీవితంలోకి ఏవైనా వస్తున్నాయా చెప్పండి. మన వలన, మన ప్రార్థన వలన దేవుడు కార్యాలు చేయాలి అన్న ఆకలి ఉంది, మంచిదే, ఆకలి మంచిదే. కానీ దానికి తగిన ఆచరణ అది మన జీవితంలో అత్యవసరమని మర్చిపోతే ఎలాగా? కనుక ప్రియులారా, ఇంకొక మాట చెప్తాను. అపొస్తల కార్యాలు 1:8 ప్రకారం ఈ ఆత్మశక్తి కలిగినటువంటి వారు యెరూషలేములోను యూదయలోను సమరయలోను బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. అంటే ఆయన గురించి సాక్ష్యమిస్తూ వినండి ప్రియులారా, బ్రతికేటువంటి సాహసం మనకు వస్తుంది కదా. కనుక ఈ రోజున దైవాత్మ పొందినటువంటి వారిని అందులో అనుమానం లేదు, కానీ ఆత్మ చేత నింపబడి అలా కొనసాగడం లేని కారణం చేత మన వలన ఏమీ జరగడం లేదు. భక్తిగల దేవుని పిల్లలమా అంటే ప్రశ్న. వినండి, దేవునిలో మంచి పరిచారకులమేనా అనేది ప్రశ్న. దేవుని కొరకు దైవాత్మ కలిగిన వారమానే అనేది ఒక ప్రశ్న. కానీ ఎలీషా ఈ 3 ప్రశ్నలు దగ్గర అతను మంచి సాక్ష్యం పొందినటువంటి వాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయన అన్నాడు, కొత్త కుండ తీసుకురండి, దాంట్లో నిండా ఉప్పు వేసుకుని తీసుకురండి అని చెప్పి చెప్పగానే వాళ్ళు కొత్త కుండ తెచ్చి దాంట్లో ఉప్పు వేసుకొని తీసుకుని వస్తే నీటి ఊటల దగ్గర వేశాడు, వీడు స్వస్థతను ఉంది, ఇక దేశం కూడా స్వస్థతను ఉంది. దీన్ని టిపికల్ గా మనం ఆలోచిస్తే వినండి, ఏలియా అలాగనే ఎలీషా, ఎలీషా చేతిలో కొత్త కుండ, కొత్త కుండలో ఉప్పు. ఇది ప్రాసెస్. ఉప్పేమో నీటి ఊటల దగ్గర పడింది, ఆ ఉప్పేమో కొండ నుంచి తేబడింది, ఆ కుండ ఏమో కొత్త కుండ, ఆ కుండ ఎలీషా చేతిలో పెట్టబడింది, ఎలీషా ఏలియా చేత అభిషేకించబడినటువంటి వాడు. చూస్తున్నారా, ఎలీషా పైన ఏలియా, ఏలియా ఎలీషా, కొత్త కుండ అందులో ఉప్పు. ఈ 4 ఐడియాస్ ని మనం ఇలా పోల్చుకోవచ్చు. ఎట్లనో చెప్తాను వినండి. ఏలియా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎలీషాకు ఆత్మాభిషేకం ఇచ్చి తన దుప్పటిని కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. అది ఎంత నిజమో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన సంఘమైన మనకు ఆత్మాభిషేకం ఇచ్చి మనకు ఒక దుప్పటిచ్చాడు. ఏమిటి ఆయన మనకిచ్చిన దుప్పటి అంటే ఆయన నామమే ఆ దుప్పటి. ఎలీషా యోర్దాను నీటి మీద దుప్పట్టే కొట్టగా అది 2 పాయినయింది. ఈరోజు దేవుని నామాన్ని అలా ఉపయోగించి మనం ఎన్నో కార్యాలు మనం చూడవలసినటువంటి వారమే. కనుక వినండి ప్రియులారా, ఏలియాలో ప్రభువైన యేసుక్రీస్తును చూడవచ్చు, ఎలీషాలో సంపూర్ణమైన దేవుని సంఘాన్ని చూడవచ్చు. మరి కొట్టకుండా ఏమిటి అంటే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి నూతన జన్మ పొందినటువంటి వినండి ప్రియులారా కొత్త విశ్వాసులు. వినండి ప్రియుల, కొత్త వారు అవసరం, యూనెస్ లో ఉండే వాళ్ళు అవసరం. నూతనమైన జీవము గల మార్గంలో ప్రవేశపెట్టబడిన మనం నూతనత్వంతో ఉంటేనే దేవుడి కార్యాలు జరిగేది. మనం పాత విధానాలు చెప్పుకొని పాత రోజుల మాటలు ఆనాటి వైభవాలు చెప్పుకొని పబ్బం గడుపుతాం. క్రైస్తవ్యానికి కొలత ఎప్పుడు పాతకాల వైభవం కాదు, నేటి కాలపు స్థితే క్రైస్తవ్యానికి కొలత. మేము రక్షించబడిన తొలి రోజుల్లోనండి, సేవకు వచ్చిన మొదటి రోజుల్లో అండి, అంత ప్రార్థించే వాళ్ళం, ఇంత వాక్యం చెప్పే వాళ్ళం, ఇక్కడ తిరిగాం అక్కడ తిరిగాం, చెమటలో కక్కాం, పస్తులున్నాం, దెబ్బలు తిన్నామని పాతకాలం మాటలు చెప్పుకుంటూ బతికేస్తారు కొంతమంది. వినండి ప్రియులారా, నీ భక్తి కొలత నీ పాతకాలపు అనుభవం కాదు, నీ వర్తమాన కాలం ఎలా ఉన్నావో చెప్పు. కనుక ఇప్పుడు ఎలీషా చేత కావలసింది పరచకుండ కాదు, ఎలీషా చేతిలో కావలసింది కొత్త కుండ. ఆ కొత్త కుండ నూతనత్వంతో ఉన్న ఒక విశ్వాసే అయితే ఆ కొత్త కుండ నిండా ఉప్పు ఉందట. ఏమిటి ఉప్పు అంటే సారముతో కూడిన భక్తి, సారముతో కూడిన ఆత్మీయత. ఈ రోజున ప్రియులార, నూతనత్వంతో ఉన్న విశ్వాసంలో ఉన్న సారముతో కూడిన ఆత్మీయత వినండి ప్రియులార, ఎక్కడ అస్వస్థత ఉందో అక్కడ పడితే అక్కడ స్వస్థతను మనం చూడవచ్చు. ఇప్పుడు అడుగుతున్నాను, యేసు ప్రభు వెళ్ళిపోవడం జరిగింది, ఎలీషాల సంఘాన్ని మనం చూస్తాము, ఆ సంఘమునకు దేవుడు అభిషేకాన్ని ఇచ్చాడు, తన నామాన్ని కూడా ఇచ్చాడు. ఆ సంఘము చేతిలో సేవకునిగాను సేవకురాలుగాను విశ్వాసిగాను నువ్వు ఒక కొత్త కొండలాగా ఉంటే, ఆ కొత్త కొండమైన నీలో సారము కలిగినటువంటి ఆత్మీయత ఉంటే, ఆ సారముతో గొప్ప హీలింగ్ ఉంది. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, గమనించండి, ఈరోజు మనం ఈ సంగతులను నిజంగా ఆలోచించవలసి ఉంది అని నేను మీకు ప్రేమతో మీ సహోదరునిగా మనవి చేస్తున్నాను. రండి, ప్రపంచానికి దేశానికి స్వస్థత కావాలి. అది ఎంతో అనారోగ్యంతో ఉంది, అన్ని విధాలా కూడా అది అవినీతులతో నిండిపోయింది, ఎక్కడ చూసినా కుళ్ళు పెట్టిన సమాజమే కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుని దాసులంగా దేవుని సేవకురాలంగా మనం బ్రతకవలసినటువంటి తీరు ఎంతో స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటే, ఈరోజు భక్తి గల దేవుని పిల్లలంగా పరిచారకుని మనసు కలిగిన వాళ్ళంగా దైవాత్మ కలిగిన వారంగా ఉండక మన వల్ల ఎవరికి ప్రయోజనం చెప్పండి? దేనికేమో సేవకులు అనిపించుకుంటాం, దేనికేమో సేవకురాలు అనిపించుకుంటాం, దేనికేమో క్రైస్తవులు అనిపించుకుంటాం. కానీ విచారకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? మన వల్ల జరిగింది లేదు, మన వల్ల ఉరికింది లేదు. కనుక ఈ ప్రత్యేకమైన సమయం ఈ టెలికాన్ఫరెన్స్ లో మీరు ఈ విషయాలన్నీ ఆలోచించాలి అని మనసారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. దేవునికి మనుషులు కావాలి. తన పరిశుద్ధనామం దూషణ పాలయ్యేటువంటి రోజులు, ఆయన నామం అపిత్రపరచబడుతున్న రోజులు, ఇలాంటి రోజుల్లో దేవునికి మనుషులు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే, ప్రేమైన మిత్రులారు, ఈరోజు దేవునికి దేవుని సంఘానికి మనం ఎలాగున ప్రయోజకులం అనే విషయాన్ని మీరు ఆలోచించాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక ఎందుకో దేవుడు ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా మీతో మాట్లాడడానికి ఈ అవకాశం ఇచ్చాడు. ఈ చెప్పవలసిన మాటలన్నీ కూడా మా మాట లేకుండా చెప్పాను. దేవుని వాక్య పెరుగులో నువ్వు ఎలాంటి వ్యక్తివో, నీ వల్ల ఏది జరగాలో, ఇక్కడి వరకు ఏమి జరగలేదో అది తెలుసుకున్న కారణం చేత పశ్చాత్తాపంతో వినయ భావంతో ప్రభు యొక్క కనికరాన్ని కోరుదాం. ప్రభు నన్ను ఎలీషాలాగా చేయవే, ప్రభువాన్ని వాడుకునేటువంటి ఒక గొప్ప సాధనంగా ఒక పాత్రగా నన్ను మలచవా అని ప్రభు చేతికి మనల్ని మనం అప్పగించుకోవడం, ఇది మనకెంతైనా ఆశీర్వాదకరమని నేను మీకు మనవి చేస్తూ మీ కొరకు ప్రార్థన చేసి మళ్ళీ ప్రోగ్రామ్ ని ప్రిసెంట్ చేస్తున్న సహోదరునికి నేను ప్రోగ్రామ్ ని అప్పగిస్తాను. కళ్ళు వచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ గల నమ్మకమైన మా మంచి తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకై మీకు స్తోత్రాలు. మీ వాక్యం వినాలి అని మా ప్రియులు వారు కలిగి ఉన్నటువంటి ఆసక్తిలో నేను కూడా కొంతసేపు మీ మాటలు చెప్పాను. వీటిని ఆలోచించి తమ జీవితాలు దిద్దుకొని ప్రయోజకులు అగినట్లుగా మీరే కృపా కార్యం మా సహోదర సహోదరుల విషయంలో జరిగించమని, వీళ్ళు తనిపమని, దర్శించమని, కీడు తప్పించమని మరోసారి దయగల కృపగలడి అష్టాలకే ఆ ప్రియులందరినీ ఆపగిస్తూ మీ దీవెని కోరుతూ యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చేసి ప్రకటిస్తున్నాము తండ్రి, ఆమేన్.